పుట్టవలసినటువంటి సంచిత ప్రారంభ ఆగామి కర్మలు వాళ్ళకి లేవు. ఏ విధమైనటువంటి బంధాలు లేవు. వీళ్ళ కోసమే నేను పుట్టి తీరాలి. ఏముంది? ఒకే ఒక బంధం ఉంది, ఒకే ఒక త్యాగశీలత ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడు ఎప్పుడు అవుతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు అప్పుడు పుడతాం మేము. ఆ త్యాగాన్ని మీరు ఊహించలేరు. మీకు అంత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత లైఫ్ ఆఫ్టర్ లైఫ్, వాళ్ళకి చావు లేదు కానీ పుట్టి చస్తున్నారు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరూపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. ఊహించండి అది ఎంత పెద్ద త్యాగమో. అది అసలు మన దానికి అందదు, అసలు మన ఆలోచన పరిధికే అందదు. అసలు ఎందుకంటే ముందు మీకు అంత ఫ్రీడమ్ వచ్చుంటే గాని ఫ్రీడమ్ కోల్పోవటం అంటే ఏంటో మీకు తెలియదు. ప్లస్ ఎలాంటి ఫ్రీడమ్ అది? ఎటర్నల్ ఫ్రీడమ్. కానీ అలాంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, అలాంటి స్వేచ్ఛ లభించినాక కూడా ఏం జరిగింది? పుడుతున్నారు, చస్తున్నారు, పుడుతున్నారు, చస్తున్నారు. ఎవరి కోసం? సంపూర్ణ మానవ జాతి కోసం. అలాంటి వ్యక్తుల్ని మనం సద్గురువులు అంటాం. ఈ మూడు గుర్తుంచుకోండి మీరు, మహాత్ములు, సంఘ సంస్కర్తలు, మనము ముందు మహాత్ములుగా మారుదాం. అంటే ఏంటి? మన జీవిత విధానం ఇంకోళ్ళకి సంతోషం కలగజేయాలి, ఇంకోళ్ళకి సువాసన కలగజేయాలి. మన ఉనికి చాలు వాళ్ళకి. యుధిష్ఠిరుడు నరకానికి వెళ్ళాడు కొన్ని కారణాల వల్ల. ఆయన చేసినటువంటి కొన్ని పనులకి ఆయనకి 3 గంటల సేపు నరక ద్వారం దగ్గర నుంచుంటే చాలు అనే శిక్ష పడింది. పడేసరికల్లా ఏం జరిగింది? ఆయన నుంచున్న 3 గంటల్లో నరకంలో ఉన్న వాళ్ళందరికీ శాంతి వచ్చేసింది. ఆయన సువాసన, ఆయన మహాత్మ్యము, ఆయన జీవిత విధానము అంత శాంతి కలగజేస్తుంది. మన జీవిత విధానము ముందు మనకి శాంతి కలగజేయాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి సహజంగానే శాంతి కలగజేయాలి. దాన్ని గుర్తుంచుకోండి. అది శాంతిని కలగజేయటానికి ఆహార నియమంలో మార్పు, తద్వారా వచ్చేటటువంటి యమ నియమాలు చాలా ముఖ్యము. దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ప్రాక్టీస్ చేయటం వల్ల ఏ స్థితికి వెళ్తాం మనం? మహాత్ముల స్థితికి వెళ్తాం. మేమిది చెయ్యము. చెయ్యండి, చిన్నపిల్లల్లాగా మీరు ఆడుకోండి. కానీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక జన్మలో మీరు ఈ స్థితికి రావాల్సిందే. రావాల్సిందే అన్నదానికి గ్యారంటీ ఏంటి? శ్రీరామ శర్మ ఆచార్య లాంటి మహానుభావుడికైనా, సమర్థగురు రామదాస్ కైనా, రామకృష్ణ పరమహంసకైనా, షిర్ది సాయికైనా, క్రైస్టికైనా, మహమ్మద్కైనా ఆహారంలో మార్పులు చేయవలసి వచ్చినది, ఉపవాసాలు చేయవలసి వచ్చిందే. మీరు ఇది చేయకుండా నేను ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాను, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అనేటటువంటి భ్రమని మీరు వదులుకోగలిగితే, మీరు చేసినా చేయకపోయినా పర్వాలేదు, కనీసము ఇది చెయ్యకపోతే నేను నడుస్తున్నది మాత్రము ఆధ్యాత్మిక మార్గం కాదు, నాకు కేవలము ఆధ్యాత్మిక మార్గం మీద లిప్ సింపతి మాత్రమే ఉన్నది అని మీరు గమనించుకోగలిగితే చాలు. ఇంకేదంటే ఒక సమూహము ఏర్పడాలి. ఇప్పుడు సద్గురువులు కాదు కావాల్సింది, సద్గురువులు ప్రయత్నిస్తున్నటువంటి జీవిత విధానాన్ని ఆచరించవలసి ఆచరించగలిగేటటువంటి వ్యక్తుల సమూహం కావాలి. ఇప్పుడు దానికోసమే ఈ ప్రయత్నాలంతా కూడా, రామకృష్ణ మిషన్ అయినా దానికే ప్రయత్నిస్తోంది, అరవిందో సొసైటీ అయినా దానికే ప్రయత్నిస్తోంది, క్రిస్టియన్స్ అయినా నిజమైనటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు దానికే ప్రయత్నిస్తున్నారు, ముస్లింస్లైనా దానికే ప్రయత్నిస్తున్నారు, బౌద్ధులైనా దానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఫిజిక్స్ లెక్చరర్ చెప్పిన పాఠం విని ఫిజిసిస్ట్ తయారవుతే, కెమిస్ట్రీ లెక్చరర్ చదివినటువంటి పాఠం కెమిస్ట్ తయారవుతే, మ్యాథమెటిక్స్ చెప్పినటువంటి లెక్చరర్ మాటలు విని మ్యాథమెటిషియన్స్ తయారవుతే బాగానే ఉంటుంది. కానీ ఈ మూడు చదవాలి వాళ్ళు, అప్పుడే ఎంపీసీ గ్రూప్ లో డిగ్రీ వస్తుంది మీకు. అంచేత ఒక గురువు చెప్పింది మాత్రమే మీరు ఆలోచిస్తే పెర్ఫెక్షన్ రాదు. గురు పరంపర అంతా ఏమి చెప్పదలుచుకున్నది? మానవ జాతికి ఇవ్వబడినటువంటి సిలబస్ ఏంటి, దానికి 5000 సంవత్సరాలు పట్టింది గురువులకి సిలబస్ మీకు అందించటానికి. సిలబస్ అందించిన తర్వాత ఇంకేం కావాలి మనకి? ఆ సిలబస్ ను ఆచరించేటటువంటి వ్యక్తులు కావాలి. దానికని మొట్టమొదటిసారి నాకు తెలిసి ఒకే ఒక వ్యక్తి గురు సత్తా అనేటటువంటి మాటను వాడాడు. నాకు తెలిసి మిగతా వాళ్ళు అందిండు. గురు సత్తా అంటే ఏంటి? ద ఎస్సెన్స్ ఆఫ్ గురుస్. గురువుల వెనకాతలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. సహ పూర్వేషామపి గురువు కాలేనాన వచ్చేదా. అందరి గురువులకి కూడా గురువు. ఏంటా గురువు? ఓంకారము అనేటటువంటి ఉచ్చారణ వెనకాతలు ఉన్నటువంటి చేతనత్వము. ఓంకారం మీరు ఉచ్చరిస్తూ కూర్చోండి, ఏమీ అవదు. మళ్ళీ దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ఓంకారము ద్వారా ఈ ఓంకారం ఎక్కడికి తీసుకువెళ్తుందో ఆ చేతనత్వం పట్టుకోవాలి. అందుకే ఏ మహామంత్రం ఏ గురువు ఇచ్చినా కూడా ఓం లేకుండా ఉండదు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీమాను ప్రచోదయాత్, ఓం నమో నారాయణాయ, మీరు ఏవైనా ఓం నమ శివాయ, మీరు ఏదైనా అనుకోండి, పూర్వేషామపి గురుః ఓంకారము. కానీ ఆ ఓంకారము ఒక చేతనత్వ స్థాయిని తెలుపుతోంది తప్ప ఓంకారం అనేటటువంటి ఒక శబ్దము కాదు. నేను ఎంఏని అంటాడు, నేను ఎంఎస్సీని అంటాడు, నేను పిహెచ్డీని అంటాడు అంటే ఆ శబ్దాలేం కావు. ఏం చెప్తుంది ఆ శబ్దాలు? మీ యొక్క జ్ఞానం యొక్క స్థాయిని తెలుపుతున్నాయి. ప్రతి వాడికి తెలుసు బిఎస్సీ అనేటటువంటి శబ్దాలు వెనకాతల కంటే ఎంఎస్సీ అనేటటువంటి శబ్దాల వెనకాతలు ఉన్నటువంటి స్థాయి పెద్దది. బిఎస్సీ కంటే ఎంఎస్సీలో వాడు ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి. అలాగే ఈ ఉచ్చారణ చేయకండి. ఉచ్చారణ చేస్తే ఏమీ లాభం లేదు. తజ్జప తదర్థ భావన అంటాడు పతంజలి యోగ సూత్రాలు. దాన్ని జపం చేస్తూ ఉండండి. జపం అంటే రిపీట్ చేస్తూ ఉండండి. కానీ రిపిటేషన్తో పాటు ఏం చేయాలి మీరు? తదర్థ భావన, అసలు దాని ద్వారా ఏ స్థితికి నువ్వు వెళ్ళదలుచుకున్నావు, ఏ స్థితికి వెళ్ళదలుచుకున్నావు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థాయిలకు అన్నిటికీ కామన్ గా ఉన్నటువంటి చేతనత్వం ఒకటి ఉన్నది మనలో. కామన్ గా ఉన్నటువంటి చేతనత్వం, నాలుగో చేతనత్వం కాదది, ఫోర్త్ స్టేట్ కాదది, కామన్ టు ఆల్ దీస్ త్రీ స్టేట్స్. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులకి కామన్ గా ద్రష్టగా ఉన్నటువంటి చేతనత్వము స సర్వేశ్వర, సహ సర్వజ్ఞ, సహ సర్వసమర్థ. ఆ స్థితి ఈ మూడు చేతనత్వాలలో నువ్వు ఏమి కోరుకుంటే అది జరిగేటటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. ఆ మహాత్మ స్థితి, ఊ సంఘ సంస్కృత స్థితి, మా త్యాగశీరుల సద్గురువు స్థితి, సహ పూర్వేషామపి గురువు. ఈ సద్గురు స్థితి వెనకాతలు కూడా ఉన్నటువంటి ఆ చేతనత్వాన్ని అవగాహన చేసుకునేటటువంటి స్థితిలో ఈనాడు మానవ జాతిలో 5 గురులో 3 గురు ఉన్నారు అని ఋషులు చెప్తున్నారు. 5 గురు మనుషులు కనుక మీకు కనిపిస్తే ఖచ్చితంగా 3 గురు దీని గురించి అవగాహన పొందగలిగినటువంటి వాళ్లే. అందుకు ఈ గొడవ అంతా కూడా. ఆ స్థితిలో ఉన్నా కూడా దీని గురించి పట్టించుకోవటం లేదు, దీని గురించి అవగాహన లేదు. అర్జునుడికి అదే గొడవ వచ్చింది. మళ్ళా అంతా చెప్తే ఏమన్నాడు? అమ్మయ్యా నాకు గుర్తొచ్చింది అన్నాడు. నష్ట మోహ స్మృతి లబ్ధ్వా. ప్రతి గురువు యొక్క ప్రయత్నము కూడా ఏంటి అంటే మీకు ఆ జ్ఞానాన్ని మళ్లీ కలగజేయటం, ఆ రిమెంబరెన్స్, ఆ స్మృతిని మళ్లీ కలగజేయటం. అందుకే శాస్త్రాలలో 24 స్మృతులు ఉన్నాయి. దీన్ని అవగాహన చేసుకోండి. సద్గురువులకి వెనకాతలు ఉన్నటువంటి చేతనత్వము, సంఘ సంస్కర్తలకి వెనకాతలు ఉన్నటువంటి చేతనత్వము, మహాత్ములకి వెనకాతలు ఉన్నటువంటి చేతనత్వము. ఆ చేతనత్వమే మీ యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల్లో ప్రతిబింబిస్తోంది. దాన్ని మీరు పట్టుకోవాలి. జత ఈ ఓంకారం ఉచ్చారణ చేస్తున్నప్పుడు మీరు దాన్ని పట్టుకోండి, దాని గురించి భావన చేసుకోండి. ఉత్తినే ఓం అంటే ఏమీ లాభం లేదు, చాలా మంది ఓం అన్నారు. ఈ జ్ఞానము లేనటువంటి కర్మకాండ చిన్నపిల్లలకి ఓకే, కానీ ఈనాడు పుట్టినటువంటి వాళ్ళకి మాత్రం నాట్ ఓకే. కుదపాలి వాళ్ళని, నిద్ర లేపాలి. అందుకే గురువుగారు ఏమనేవారు ఆ మాట, జగ్జోర్ణ. జగ్జోర్ణ అంటే కుదపాలి, కుదపాల్సిందే తప్పదు. అది ఇంచేతంటే ఆ గాఢ సుషుప్తి, ఆ గాఢ నిద్ర, ఆ మోహం ఉందే, ఆ అజ్ఞానం ఉందే. పొద్దున్నే 3 గంటల లేవాలనుకుంటాం, 12 గంటల పడుకుంటాం, లేవలేం కదా. లేవాలనే ఉంది నీకు, నువ్వు పడుకునేటప్పుడు నువ్వు చెప్పింది కూడా అదే 3 గంటల లేపమని. పుట్టినప్పుడు ఈ జన్మలో నేను గురువుల పని చేస్తాననే పుట్టాం, కానీ మళ్ళా ఏమైంది, ఆ ఘోరమైనటువంటి తమిశ్ర, సంబంధ బాంధవ్యాలు అనేటటువంటి తమిశ్ర, బాధ్యతలు అనేటటువంటి తమిశ్ర అనే దానికి ఎవడు ఏం చేయలేడు. ఇవన్నీ కూడా వ్యాయస్తని చెప్తున్నారు గురువులు. గురువుల యొక్క చరిత్ర చదవండి. కానీ మీకు ఆ దమ్ముందా, దమ్ము ఉంటే చేయండి తప్ప నా మాటల మీద మీరు లేచారంటే అక్కడికి వెళ్ళగానే దోమలు కుట్టాయి మాస్టర్ తిరిగి వచ్చామంటారు. మరి వివేకానంద అలా తిరిగి రాలే, సమర్థ సద్గురు అలా తిరిగి రాలే. పెళ్లిపీటల మీద కూర్చున్నాడు, పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత ఆ పురోహితుడు సావధానం అన్నాడు. దేనికి సావధానం అన్నాడు, భజంత్రులకి చెప్పాడు బాబు సావధానం. వీడు పెళ్లిపీట నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత మళ్ళా 13 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. కానీ తల్లిని వదల్లే. శంకరాచార్యుల వారు కూడా అంతే కదా, 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసులోనే నేను పోతానన్నాడు, తల్లి ఒప్పుకోలేదు. అప్పుడేం చేశాడు, వచ్చిన నాటకం ఆడాడు, తల్లిని ఒప్పించి వెళ్ళాడు. నాటకం ఆడైంది కానీ ఒప్పించండి. ఒప్పించటం అనేటటువంటి మాట ఎందుకు వాడుతున్నాం అంటే, నిజంగా మీ జీవితంలో ఆ టైం వస్తే ప్రకృతి మిమ్మల్ని తోస్తుంది బయటకి మీరు వెళ్ళకపోతే. తల్లి గర్భంలో 9 నెలలు అయిపోయిన తర్వాత ప్రకృతి అక్కడ ఉంచదు. ఉంచితే ఇద్దరికీ ప్రమాదం, తల్లికి ప్రమాదం, శిశువుకి ప్రమాదం. కానీ గురువులు చెప్పేది ఏంటంటే, 5 గురులో 3 గురికి ఆ కాలము ఆసన్నమై ఉన్నది. ఈ కాలంలో 5 గురులో 3 గురు అంటే మీరు ఊహించుకోండి ఎంత లార్జ్ ప్రపోర్షన్ అది. అందువల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు, దీన్ని సర్వజనీనం చేసేస్తున్నారు. ఎవడైనా నిద్రలేస్తాడేమో అని. కానీ ఆ నిద్ర యొక్క ఆనందం ఎలా ఉంటుంది అంటే, అందుకే పతంజలి యోగ సూత్రాల్లో కూడా నిద్ర ఒక విక్షేపము. నిన్న చదువుకున్నాం కదా, చిత్తం యొక్క విక్షేపాలలో, చిత్తం యొక్క వృత్తులలో నిద్ర కూడా ఒక చాలా బలవంతమైన గాఢ. మేము మెలకుగా ఉన్నామని మీరు అపోహలో ఉన్నారు. మీకు ఆత్మజ్ఞానం లేదు, మీకు స్మృతి లేదు. ఆత్మజ్ఞానం పొందినవాడే మెలకుగా ఉన్నాడని శాస్త్రాలు చెప్పేది. అంటే ఎవడు వాడు ఆత్మజ్ఞానం పొందినవాడు, ఈ 3 స్థితులకి అతీతులుగా ఉండాలి, 3 కాలానికి అతీతులుగా ఉండాలి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కి అతీతుడై ఎలా ఉండాలి, ఈ 3 తెలిసి ఉండాలి. దాన్నే కదా సర్వజ్ఞత్వం అంటాం. అది చాలా విచిత్రమైనటువంటి స్థితి. కానీ వాళ్ళు చెప్తున్నదేంటి, ఆ స్థితి మీకు సహజంగా లభించినదే, మీరు ఉన్నది ఆ స్థితిలోనే. కానీ ఆ స్థితిలో ఉన్నా కూడా మీకు ఎందుకు ఆ స్థితి జ్ఞప్తికి రావటం లేదు అంటే, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎక్కడ పుట్టారో అక్కడ సద్గురువులు చెప్తున్నటువంటి దాన్ని మీరు ఆచరించలేకపోతున్నారు. కానీ సద్గురువుల యొక్క కరుణ ఎంత విపరీతంగా ఉంటుంది అంటే, మీరు ఆచరించలేకపోతే మిమ్మల్ని తిట్టరు వాళ్ళు. మీరు ఆచరించగలిగేటటువంటి పద్ధతికి వాళ్ళు స్టెప్ డౌన్ చేస్తారు వాళ్ళ సాధనని. ఈనాడు ఎంతవరకు వాళ్ళు స్టెప్ డౌన్ చేయగలిగారు అంటే, అంశదానము, సమయదానము. మీరు పూర్తిగా బయటకు రాలేకపోతే రాకండి. కనీసము మీకున్నటువంటి సామర్థ్యాలలో కొంత, మీకు ఉన్నటువంటి వనరుల్లో కొంత రెగ్యులర్ గా ప్రతిరోజు ఇవ్వండి. కండిషన్ అక్కడ ఏంటి అంటే, ప్రతిరోజు. ఇదివరకు ఆ రూల్ లేదు, ఇప్పుడు ఆ రూల్ వచ్చింది. ఏమిటా రూలు? మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఏ పనైనా చేసుకోండి, ఎలాగైనా జీవించుకోండి. మీరు స్మగ్లర్ కండి, హంతకులు కండి, లెక్చరర్స్ కండి, డాక్టర్స్ కండి, లాయర్స్ కండి, మీ ఇష్టం, మీరు ఏదైనా అవ్వండి, మీకేం అభ్యంతరం లేదు. కానీ ప్రతిరోజు నియమితమైనటువంటి పరిమాణములో వనరులను, నియమితమైనటువంటి పరిమాణములో సమయాన్ని ఖచ్చితంగా ఈ పనులకి కేటాయించండి. ఏంటా పనులు మొట్టమొదట ముందు ఈ విషయం అందరికీ తెలియాలి. బర్నింగ్ ప్రాబ్లం ఏంటి అంటే అసలు ముందు 10 మందికి ఈ విషయం తెలియాలి. ఇది జరుగుతున్నది, ఇది పరిస్థితి, మీరందరికీ కూడా ఆత్మజ్ఞానం పొందేటటువంటి అర్హత ఉన్నాకే ఈ కాలంలో పుట్టారు మీరు, లేకపోతే మీరు పుట్టి ఉండేవారు కాదు. 5గురులో 3గురు ఆ స్థితిలో ఉన్నా 1000 మందిలో ఒకడు కూడా అలా మారటానికి సాహసించలేకపోతున్నాడు. దానికి గురువులు చెప్పేటటువంటి కారణం ఏంటంటే అసలు ఈ విషయం 10 మందికి తెలియటం లేదు. అందరికీ తెలుసుంటే ఎంతమంది నిద్రలేదురో. నేను ఇవాళ పొద్దున్న అడిగింది, ఇప్పుడు అడుగుతోంది కూడా, అదే నవరాత్రులకు మించినటువంటి టైం ఇంకోటి ఉండదు అని నేను చాలాసార్లు చెప్పాను. ప్రకృతిలో నవరాత్రుల యొక్క టైంలోనే మీరు నిద్ర లేవగలరు, మిగతా టైంలో మీరు నిద్ర లేవాలన్నా లేవలేరు, నిద్ర లేచినా లాభం లేదు. కాలేజీకి వెళ్లవలసినటువంటి టైంలో మీరు నిద్రలేస్తే ఏమైనా లాభం కాని, కాలేజీకి పొద్దున్న 7 గంటలకు రమ్మంటే ప్రిన్సిపాల్ మీరు 8 గంటలు లేస్తే లాభం ఏంటి? ఆ టైంకి ముందు లేస్తే లాభం, 7 గంటలు రమ్మంటే 6 గంటలు లేచిపోయినా లాభం లేదు, 5 గంటలు లేచిపోయినా లాభం లేదు. కానీ ఆయన 7 గంటలు రమ్మంటే నువ్వు 8 గంటలు లేస్తే ఇంకా లాభం ఏముంది? కానీ దేనికి ఉపయోగపడుతున్నది? నెక్స్ట్ లైఫ్కి ఉపయోగపడుతుంది. పాయింట్ అర్థమవుతుంది కదా? నవరాత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి. ఏమవ్వాలి ఆ నవరాత్రుల్లో? 3 రాత్రులలో త్రిరాత్రి వ్రతము అని చెప్తాం. అందుకే దాన్ని మొదటి 3 రాత్రులు, తర్వాత 3 రాత్రులు, తర్వాత 3 రాత్రులు, 9 రాత్రులు నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో మీ చేతనత్వము జాగ్రత్త నుంచి స్వప్నానికి, స్వప్నము నుంచి సుషుప్తిని దాటి అధిగమించి ప్రతిరోజు దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి చేతనత్వాన్ని దర్శించాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అంతకంటే ఇంకా చేసేది ఏమీ లేదు. మీరు తత్ర స్థితౌ యత్న అభ్యాస, ఆ స్థితిలో ఉండటానికి మీరు నిరంతరము ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంతో కనుక మీరు ఉచ్చారణ చేస్తే మీకే అర్థమవుతుంది ఆ ఓంకారంలో ఉన్నటువంటి తేడాలు. ఈ కాలములో ఈ సద్గురువుల యొక్క ఉపస్థితిలో జరిగేటటువంటి ఈ సాధనా కాలములో అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకో 500 సంవత్సరాల తర్వాత, ఇంకో 700 సంవత్సరాల తర్వాత మనం పుడితే ఇంత ఈజీగా ఇవి లభ్యం కావు మళ్ళా. ఇంకేత అప్పటికే మళ్లీ 5000 సంవత్సరాలకు ఒక ప్రణాళిక సిద్ధం చేసేసుకుని ఉంటారు గురువులు. ఆ ప్రణాళికకి అనుగుణ్యంగా జీవితాలు మారిపోతూ ఉంటాయి. చాలా ఫాస్ట్ గా పరిణామక్రమం మూవ్ అవుతూ ఉంటుంది. నువ్వు మారలేదని పరిణామక్రమం ఆగదు. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఈ స్థితిలో కిందకి దిగజారిన వాళ్లకి చాలా రకాలైనటువంటి చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది. అందుకు ప్రతి వాళ్ళకి చెప్పమంటాం. మీకు తెలిసినా తెలియకపోయినా గురువులు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోకపోతే చాలా చికాకులు పడవలసి వస్తుంది తర్వాత జన్మలలో. ఇందుకు చాలా చికాకులు పడవలసి వస్తుంది. ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి కావలసినటువంటి దానికి ప్రిపేర్ అయ్యి మనం ఈ కాలంలో పుట్టాం. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటామే, కమాండోస్ అంటామే, దానికి తగినటువంటి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని మనం పుట్టాం. ఇప్పుడు ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఇలాంటి కాలంలోనే ఉపయోగపడుతుంది. మనకున్నటువంటి గెటప్ కానీ, మనకున్నటువంటి మానసిక స్థితులు కానీ ఈ యుగసంధి కాలానికి ఉపయోగపడతాయి. దీని తర్వాత ఉపయోగపడదు. ఇప్పుడు మిలిటరీ వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు ఉపయోగపడతాడు మనకి? యుద్ధం జరుగుతూ ఉంటే ఉపయోగపడతాడు. అసలు ఇంకా యుద్ధం జరగదు అనుకుందాం అనుకోండి, బై ఛాన్స్ వాడు మిలిటరీలో ఎన్ని రకాల ట్రైనింగ్లు ఉన్నాయో అన్ని రకాల ట్రైనింగ్లు పొంది వచ్చాడు, అప్పటికి యుద్ధం అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు ఎలాగైతే నాకు ఇది కావాలి అనుకున్నాక ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెడుతున్నారు డిటిపికి, దానికి అది చాలా గొప్ప పని అనుకుంటున్నారు. అదేవిధంగా మిలిటరీలో యుద్ధం జరగబోతోందని తెలిసి వాడు ఏం చేశాడు, ఎక్కడికో వెళ్ళాడు, ఎన్ని రకాలైనటువంటి యుద్ధానికి పనికొచ్చేటటువంటి ట్రైనింగ్స్ ఉన్నాయో అన్ని నేర్చుకున్నాడు వాడు. ఈ లోపల యుద్ధం అయిపోయింది, ఇప్పుడు వాడు ఏం చేయాలి? వాడు ట్రైనింగ్ దేనికైనా ఉపయోగపడుతుందా? మన జీవితాలు కూడా అలాంటి దుస్థితికే లోనవుతాయి మీకు అర్థం కాకపోతే. అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీది, గురువులది కాదు, కేవలము వాళ్ల యొక్క కృప వల్ల ఈ క్లాసెస్ అవి చెప్పబడుతున్నాయి. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు కదా పుట్టావు, నేర్చుకోవాల్సినటువంటి బాధ నీది. అందుకే వాళ్ళు నిరంతరము చెప్తున్నారు, వాళ్ళు పాత్రత నువ్వు పెంచుకొనకపోతే ఎంత గొప్ప గురువు దగ్గర నువ్వు ఉన్నా వేస్తే, పాత్రత పెంచుకుంటే గురువు నీకు అక్కర్లేదు. సెంటెన్స్ మొత్తము దేని మీద సర్క్యులేట్ అవుతోందో మీరు అర్థం చేసుకున్నారా? పాత్రత పెంచుకోండి. ఏం పెంచుకుంటున్నాం మనం పాత్రత? శరీరానికి వశులైపోయి చేసేటటువంటి పనులు చేస్తూనే మనం చాలా గొప్ప పనులు చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఒక్క సంఘటన చెప్పండి మీరు, మీ శరీరం విననటువంటి మాటను నేను చావుగొట్టి శరీరం చేత ఈ పని చేయించాను, నేను కంటిన్యూస్ గా చేయించాను, ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు, కంటిన్యూస్ గా నా జీవితాంతం కూడా ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి కూడా ఎప్పుడు కూడా నేను శరీరానికి లొంగలేదు, మనస్సుకి లొంగలేదు, ఇంద్రియాలకు లొంగలేదు. దేనికి లొంగాను నేను? గురువు యొక్క వాక్యకి. గురువు ఏం చెప్పాడు మాస్టర్? ఇంతమంది గురువులు చెప్పాక మళ్ళా గురువు ఏం చెప్పాడు? నీ దగ్గరకు వచ్చి చెప్పాలా ఏంటి? ఫీల్డ్ మార్షల్ మిలిటరీ మ్యాన్ దగ్గరకు వచ్చి చెప్పాలా ఇన్ఫెంట్రీ మ్యాన్ దగ్గరికి, బాబు నువ్వు యుద్ధం చేయని? ఎవరికి చెప్తాడు అతను ఫీల్డ్ మార్షల్? ఆ మిలిటరీ జనరల్స్ ఎవరికో చెప్తాడు. వాళ్ళు చెప్పింది నువ్వు చేయాలి, నీ దగ్గరకు వచ్చి ఏ గురువు చెప్పాడు? ఆ గురు పరంపర అనేక రకాలుగా రకరకాలైనటువంటి పుస్తకాల రూపంలో, క్యాసెట్స్ రూపంలో, ఈనాడవుతే రకరకాలైనటువంటి రూపాల్లో వాళ్ళు చెప్పదలుచుకున్నది, మీరు వినదలుచుకున్నది చెప్తూనే ఉంది. నీ దగ్గరకు వచ్చి ఎవడో గురువు అనుగ్రహించాలి, నువ్వు అంత గొప్పవాడు కాదు, ముందది అర్థం చేసుకోండి. మన జీవితాలు దానికి పెద్ద ఉదాహరణ, మనం అంత గొప్పవాళ్ళం కాదు అని. ఓ గురువు నీ దగ్గరకు వచ్చేసి 24 సంవత్సరాల పాటు రోజుకి 8 గంటలు గాయత్రి మాల జపం చేయి, గో సంస్కారిత ఆహారంలో అంటే నువ్వు చేస్తావా? చేయగలవా మనం? మరి నీ దగ్గరికి ఎందుకు వస్తాడు గురువు? ఏం చూసుకుని వస్తాడు? ఏం చేసావు నువ్వు? నీ జీవితాన్ని ఏం మార్చుకున్నావని? మరి ఏం చేయాలి? మీరు మార్చుకోవాలి దాన్ని, ఇంకొక దారి లేదు, ఇంకా ఏ దారి లేదు. మీరు మార్చుకోలేకపోతే కనీసం ఇలా మార్చుకోండి అని చెప్పేటటువంటి జ్ఞానమైనా గురువుల పుస్తకాలు, జీవిత చరిత్రలు చదివి సంపాదించుకోవాలి. ఏమని సంపాదించుకోవాలని నేను చెప్తున్నాను? ఆహారాన్ని మార్చుకుని, మానసిక స్థితిని మార్చుకుని, అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము అనే యమములు, శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము అనేటటువంటి మానసిక స్థితి రానంత వరకు ఎందుకు మనం పనికిరాము? ఇదంతా కూడా ఒక బిగ్ ఫార్స్ అన్నమాట. అన్ని ఆశ్రమాలు మీకు అది అర్థం అవ్వాలి. అది అంతా నటనే, ఇక్కడే కాదు ఏ ఆశ్రమంలో అయినా నటనే, బెటర్ నటన. తాగుడు తాగటం, సిగరెట్లు తాగటం, టీవీలు చూడటం, న్యూస్ పేపర్లు చదవటం కంటే బెటర్ నటన అది. కానీ వీళ్ళకంటే వాళ్ళు పెద్ద స్థితిలో మాత్రం ఏమీ లేదు. దీన్ని మార్చుకోండి ముందు, ఖచ్చితంగా మీరు మీ ఆహారాన్ని మార్చుకు తీరాల్సిందే, ఇంకో దారి లేదు. మిల్లిమిల్లిగా మారుస్తా మాస్టర్, అది మీ ఇష్టం. తక్షణం మార్చుకోండి, మిల్లిమిల్లిగా మార్చుకోండి, కానీ ఖచ్చితంగా ఎవరైతే ఆహారాన్ని ఈనాడు చెప్పబడుతున్నటువంటి విధానంలో మార్చుకోరో, రేపు రాబోయేటటువంటి రోజుల్లో చాలా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు అలా ఎదుర్కొన్నా మేము ఇలాగే జీవిస్తాం. మీ నోట్తో అనక్కర్లే, మీ ఆచరణ చెప్తోంది. డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయి. ఈ ఆహారాన్ని మార్చుకుంటే మీకు ఈ బాధలు పోతాయి అంటే, రేపు మార్చుకుంటామంటే మీ జవాబేంటో నాకు అర్థం అయిపోతుంది కదా. సో నో ప్రాబ్లం ఫర్ దట్. కానీ మీకు అర్థమైందా, బుర్రకెక్కిందా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని? ఆహారాన్ని మార్చకుండా మీ మనస్సులు మారో, మీ మనస్సులు మారకుండా గురువుల యొక్క పరిణామ క్రమంలో మీరు ఏ విధమైనటువంటి దోహదము చేయలేరు. ఫస్ట్ పాయింట్, ఇంచేత ఆహారంలో మార్పు, యమనియమాలు. ఈ యమనియమాలు అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వస్తుంది మీకు? ఆసన ప్రాణాయామాలకు వస్తుంది. ఈ ఆసన ప్రాణాయామాలకి నేను మీకు రెండు చాలా క్లియర్ కట్ డైనమిక్ సక్రియమైనటువంటి ఆసనాలు ఈ మధ్యనే చెప్పాను, అవే ప్రాక్టీస్ చేయండి ముందు. మీరు మిగతా వాటి జోలికి వెళ్ళకండి. ఎప్పుడు క్లాసుకి వచ్చినా 10 నిమిషాల ముందో 15 నిమిషాల ముందో క్లాసుకు రండి. పాట పెట్టేసాక కాదు మీరు రావటం, క్లాసుకి ముందు రండి 15 నిమిషాలు. దానికి కావాల్సినట్టు టైం మార్చుకోండి మీరు. లేదు మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోవటం లేదు, నా లెక్చర్ టైం తగ్గించండి మీరు. అయితే నా లెక్చర్ టైం ఎత్తే వచ్చు మీరు. ఇంకేంటి, ప్రాక్టీస్ చేస్తేనే మీకు లాభం తప్ప ఎంత మీకు నచ్చినా ఇదే మానసికమైనటువంటి మీకు ఫుడ్ తప్ప ఎందుకు ఉపయోగపడుతుంది? నేను చెప్పేటటువంటి మాటలు మీరు ఆచరించకపోతే కాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఎక్సర్సైజెస్ కరెక్ట్ గా కనుక మీరు చేసుకుంటే మీ దృష్టి దోషాలు పోతాయి, జీవితాన్ని మీరు సవ్యముగా అవగాహన చేసుకోగలుగుతారు. నేను చెప్పినటువంటి వాటిని ఆచరణలో పెట్టేటటువంటి సాహసము ధైర్యము లభిస్తాయి మీకు కాలితో చేసేటటువంటి ఆసనాల వల్ల. అందుకు చేయమంటున్నాను నేను మీకు, ఎక్సర్సైజెస్ సహజంగానే ఆరోగ్యాన్ని ఇస్తాయి. దట్ ఈస్ వెరీ సెకండరీ, దాని గురించి ఇక్కడ మనం చెప్పుకోవటం లేదు. రెండోది ఏం చెప్పాను, చేతులతో చేసేటటువంటి ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా మీ శరీరంలో ప్రవహిస్తున్నటువంటి 5 శక్తి ప్రాణధారల గురించి తెలియజేస్తాయి. మీకు అనుభూతి వస్తుంది, కానీ ఎప్పుడొస్తుంది? ఆహారము ద్వారా మీ శరీరాలు ప్యూరిఫై అవుతే. ప్యూరిఫై అయిపోతే రావు అది. మీరు చేతులు ఎలా పెట్టినా ఎలా పెట్టుకున్నా ఆ ప్రాణశక్తి ధారలు మీకు అర్థం కావు. కానీ చెప్పాను కదా గురువుల యొక్క ఆ తీవ్రమైనటువంటి కరుణ ఎంత అంటే, అలాగైనా చేసుకోండి మీరు, కనీసము శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది కదా, కనీసం శరీరం ఆ ధారలకి అనుకూలంగా ఉంటుంది కదా, బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ బర్త్. కానీ ఈ ఆసనాలే ప్రాక్టీస్ చేయండి, దానికి చాలా విశేషమైనటువంటి కారణం ఉంది తప్ప దీని తర్వాత ఆసనం నేర్చుకుంటాం అనే ప్రయత్నం మీరు చేయకండి. ఈ ఆసనంతో పాటు ఏం చెప్పాను నేను, సహజంగా ప్రాణాయామం జరుగుతుంది, సహజంగానే జరుగుతుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత దానితో చేయవలసినటువంటి ప్రాణాయామాలు కూడా నేను నేర్పిస్తాను మీకు. ప్రాణాయామం అంటే ఏంటో చెప్పాను కదా, ఆ ఆసనములో ఉన్నప్పుడు మీరు గాలి ఎలా పీల్చాలి అన్నది. ప్రాణాయామం వేరుగా ఎప్పుడు చేయో ఆ మూర్ఖత్వం నుంచి బయటపడండి, ఇతరులకు చెప్పండి. ఏ ప్రాణాయామం చేసినా ఒక ఆసనంలోనే చేస్తాము. ప్రతి ఆసనం ఆ ప్రాణాయామానికి ఆ ప్రాణానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఇస్తుంది. ఎక్కడికి ఇస్తుంది డైరెక్షన్? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన. మీరు ఇక్కడ వేసినటువంటి ఆసనము సంపూర్ణ సృష్టిలోనూ మార్పు తీసుకొస్తుంది. ఇక్కడ కొట్టినటువంటి మిస్సైల్ ఎక్కడ పోయి పడుతుంది? అలాగే ఇక్కడ మీరు చేసినటువంటి మార్పు మీలో రాకపోయినా, ఇక్కడున్న వాళ్ళలో రాకపోయినా, ప్రపంచంలో ఎవడో ఉంటాడు వాడికి హెల్ప్ చేస్తుంది. అంచేత నువ్వు ఆహారంలో మార్పు తెచ్చుకోలేదు, నీలో నాడుల్లో శుద్ధి రాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు ఆసనాలైనా కరెక్ట్ గా చేస్తూ ఉంటే నీకు మార్పు రాదు. కానీ ఈథరిక్ బాడీ మనం ఎప్పుడో కూర్చొని రాయాలి, నాకు టైం సరిపోవటం లేదు, మీరు నన్ను అడుగుతూ ఉండండి. ప్రాణాయామము ఈజ్ లైక్ ఏ మిస్సైల్, ఫైరింగ్ మిస్సైల్. ఆసనములో కూర్చుని సహజంగా మీరు ప్రాణాయామం చేస్తూ ఉంటే ఖచ్చితంగా కనీసం కొన్ని వేల మందికైనా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. మీకు తెలియకపోయినా తెలిసి చేస్తే ఇంకా ఆనందం. ఆ రహస్యాన్ని పురుష సూక్తంలో చెప్పబడింది, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమి విశ్వతో వృత్వ అద్యతిష్ట దశాంగులం. ఈ భౌతిక శరీరములో 10,000తో ఉన్నటువంటి ఈ ప్రాణాయామ సాధన 1,000 మంది శిరస్సులకి, 1,000 మంది కళ్ళకి, 1,000 మంది పాదాలకి, అంటే ఆచరణకి, ఆలోచనలకి, కళ్ళకి ఉపయోగపడుతుంది. మీకు తెలిస్తే ఇంకా మంచిది, తెలియకపోయినా ఉపయోగపడుతుంది. ఆసన ప్రాణాయామాలు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. క్లాసుకి 15 నిమిషాలు ముందు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి, చాలా అవసరం. అందులో చాలా ముఖ్యమైనటువంటి ఆసనాలు ఏంటంటే నెక్ ఎక్సర్సైజెస్. శిరస్సు కరెక్ట్ గా లేదు, దృష్టికోణము కరెక్ట్ గా లేదు, ఆలోచన విధానము కరెక్ట్ గా లేదు, దానికి దీనికి మొండ్యానికి శిరస్సుకి సంబంధించినటువంటి 7 సెర్వికల్ బోన్స్ ఉన్నాయి, 7 గ్రహాలు ఉన్నాయి. సోలార్ సిస్టమ్ కి అయిపోయిన టైం, సోలార్ సిస్టమ్ కి అంచేత దీనికి కావలసినటువంటి దాన్ని మీరు ఆ ఎక్సర్సైజెస్ చేయకపోతే లాభం ఉండదు. అంచేత దీన్ని మీరు అవగాహన చేసుకోవాలి, ఎక్సర్సైజెస్ మీరు నేర్పండి అందరికి. అందుకు నేను చెప్పేది డిటిపీలు అవి ఎందుకు చేయించమంటారంటే, ఇది మీరు చెప్తే నెక్స్ట్ లెక్చర్ లో ఇంకోటి ఏం చెప్తాను నేను, ఇది చెప్పను కదా. మరి ఇది ఎప్పుడు చెప్తాడు ఆవిడకి అర్థమవుతుంది. కనీసం మీరు ప్రింట్ చేసి ఉంటే 10 మందికి వెళ్తుంది కదా. మరి ఎప్పుడు మీరు ఆ తీవ్రత తీసుకొస్తారో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పుకుంటూ పోతాను. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇది ప్రాక్టీస్ చేస్తూ కూడా సంగీతం యొక్క ఎఫెక్ట్, మ్యూజిక్ యొక్క ఎఫెక్ట్, ఆ గానం యొక్క ఎఫెక్ట్, నారదుడు అందజేసినటువంటి ఆ గానం యొక్క ఎఫెక్ట్ పూర్తిగా వినండి. ఆ పాట మొదటిగానే మీ మనసులో ఎక్కడికో వెళ్ళిపోతే అసలు ఎందుకు ఆ పాట నేను పెట్టమంటాం. గొంతుకు కలిపి మీరు పాడగలగాలి. ఒక పాటని మాస్టర్ చేశాక రెండో పాటకి వెళ్తాం. స్వస్తి.
దేవదూత ఉత్తరా ధరతి పర్ జగ పహచాన్ న పాయా.